హెబ్రియులకు 7. ఈ మెల్కీసెదెకు షాలేము రాజు మరియు మహోన్నతుడైన దేవుని యాజకుడు. అబ్రహాము రాజులను ఓడించి తిరిగి వస్తున్నప్పుడు మెల్కీసెదెకు అతన్ని కలుసుకుని ఆశీర్వదించాడు. అబ్రహాము తాను జయించిన వాటిలో 10వ వంతు మెల్కీసెదెకుకు ఇచ్చాడు. మొదటిగా మెల్కీసెదెకు అనే పదానికి నీతికి రాజు అనే అర్థం. రెండవదిగా షాలేమరాజు అను ఇతని పేరుకు శాంతికి రాజు అనే అర్థం కూడా ఉంది. మెల్కీసెదెకు తల్లిదండ్రులెవరో మనకు తెలియదు, అతని పూర్వీకులెవరో మనకు తెలియదు, అతని బాల్యాన్ని గురించి కాని అంతిమ రోజుల్ని గురించి కాని మనకు తెలియదు. దేవుని కుమారుని వలె అతడు కూడా చిరకాలం యాజకుడుగా ఉంటాడు. మూలపురుషుడైన అబ్రహాము కూడా తాను జయించిన దానిలో 10వ వంతు అతనికిచ్చాడంటే అతడు ఎంత గొప్పవాడో గ్రహించండి. ఇస్రాయేలు ప్రజలు అబ్రహాము వంశానికి చెందినవాళ్లు, లేవిజాతికి చెందిన యాజకుల సోదరులు. అయినా ధర్మశాస్త్రములో ఈ లేవి యాజకులు ప్రజలు ఆర్జించిన దానిలో 10వ వంతు సేకరించాలని ఉంది. మెల్కీసెదెకు లేవిజాతికి చెందినవాడు కాకపోయినా అబ్రహాము నుండి అతని ఆదాయంలో 10వ వంతు సేకరించాడు. దేవుని వాగ్దానాలు పొందిన అతణ్ణి ఆశీర్వదించాడు. ఆశీర్వదించేవాడు ఆశీర్వాదం పొందేవానికన్నా గొప్పవాడవటంలో అనుమానం లేదు. ఒకవైపు చనిపోయేవాళ్లు 10వ వంతు సేకరిస్తున్నారు, మరొకవైపు చిరకాలం జీవిస్తాడని లేఖనాలు ప్రకటించిన మెల్కీసెదెకు 10వ వంతు సేకరిస్తున్నాడు. ఒక విధంగా చూస్తే 10వ వంతు సేకరించే లేవి అబ్రహాము ద్వారా 10వ వంతు చెల్లించాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మెల్కీసెదెకు అబ్రహామును కలుసుకున్నప్పుడు లేవి ఇంకా జన్మించలేదు, అతడు తన మూలపురుషుడైన అబ్రహాములోనే ఉన్నాడు. మోషే ధర్మశాస్త్రంలో లేవి జాతికి చెందిన యాజకుల గురించి వ్రాస్తాడు. ఒకవేళ ఆ యాజకుల ద్వారా ప్రజలు పరిపూర్ణత పొందగలిగి ఉంటే అహరోను లాంటివాడు కాకుండా మెల్కీసెదెకు లాంటి యాజకుడు రావలసిన అవసరమెందుకు కలిగింది? దేవుడు మనకోసం క్రొత్త యాజకుణ్ణి నియమించాడు, కాబట్టి ఆయనకు తగ్గట్టుగా యాజక ధర్మాన్ని కూడా మార్చాడు. ఈ విషయాలు ఎవరిని గురించి చెప్పబడ్డాయో, ఆయన వేరొక గోత్రపువాడు. ఆ గోత్రానికి చెందిన వాళ్లెవ్వరూ ఎన్నడూ బలిపీఠం ముందు నిలబడి యాజకునిగా పనిచేయలేదు. మన ప్రభువు యూదావంశానికి చెందినవాడనే విషయం మనకు స్పష్టమే. ఈ గోత్రపు వాళ్లు యాజకులవుతారని మోషే అనలేదు. పైగా మెల్కీసెదెకులాంటి మన ప్రభువు యాజకుడై ఈ విషయం ఇంకా స్పష్టం చేశాడు. మన ప్రభువు ధర్మశాస్త్రంలో వ్రాయబడిన వంశావళిని అనుసరించి యాజకుడు కాలేదు. ఆయన చిరంజీవి గనుక యాజకుడయ్యాడు. ఎందుకంటే
నీవు మెల్కీసెదెకు క్రమంలో చిరకాలం యాజకుడివై ఉంటావు
అని లేఖనాలు ప్రకటిస్తున్నాయి. పాత నియమం సత్తువలేనిది, నిరుపయోగమైనది, కనుక అది రద్దు చేయబడింది. ఆ ధర్మశాస్త్రం ఎవరిలోనూ పరిపూర్ణత కలిగించలేకపోయింది. అందువల్ల దేవుడు మనలో క్రొత్త నిరీక్షణను ప్రవేశపెట్టాడు. ఈ నిరీక్షణ మనల్ని ఆయనకు దగ్గర చేస్తుంది. దీని విషయంలో దేవుడు ప్రమాణం కూడా చేశాడు. మిగతావాళ్లు యాజకులైనప్పుడు ఎవ్వరూ ప్రమాణం చేయలేదు, కాని యేసు ప్రమాణం ద్వారా యాజకుడైనాడు. ఈయన విషయంలో దేవుడాయనతో ఇలా అన్నాడు,
ప్రభువు ప్రమాణం చేశాడు, తన మనసును మార్చుకోడు, నీవు చిరకాలం యాజకుడుగా ఉంటావు.
ఈ ప్రమాణం ద్వారా యేసు శ్రేష్టమైన క్రొత్త వడంబడికకు బాధ్యుడయ్యాడు. ఎందరో యాజకులయ్యారు, కాని చావు వాళ్లని యాజకులుగా పనిచేయకుండా అడ్డగించింది. కాని యేసు చిరంజీవి గనుక చిరకాలం యాజకుడుగా ఉంటాడు. అందువలన తన ద్వారా దేవుని దగ్గరకు వచ్చే వాళ్లను ఆయన ఎప్పుడూ రక్షిస్తూ ఉంటాడు. ఆయన వాళ్ల పక్షాన దేవుణ్ణి వేడుకోవటానికి చిరకాలం జీవిస్తూ ఉంటాడు. పవిత్రమైనవాడు, ఏ కళంకం లేనివాడు, పరిశుద్ధమైనవాడు, పాపుల గుంపుకు చెందనివాడు, పరలోకంలో ఉన్నత స్థానాన్ని పొందినవాడు ఇలాంటి ప్రధాన యాజకుడై అవసరాన్ని తీరుస్తున్నాడు. ఆయన ఇతర ప్రధాన యాజకుల వలె తన పాపాల కొరకు గాని ప్రజల పాపాల కొరకు గాని ప్రతిరోజు బలుల్ని అర్పించవలసిన అవసరం లేదు. ఆయన తనను తానే బలిగా అర్పించుకున్నాడు. అంటే మొదటి బలి, చివరి బలి ఆయనే. ధర్మశాస్త్రం బలహీనులైన వాళ్లను యాజకులుగా నియమించింది. కాని ధర్మశాస్త్రం తర్వాత వచ్చిన ప్రమాణం కుమారుణ్ణి ప్రధాన యాజకునిగా నియమించింది. అంతేకాక ఆయన చిరకాలం పరిపూర్ణునిగా చేయబడ్డాడు.